గురుచరిత్ర. ఆధ్యాత్మిక జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది, అధ్యయనం చేయవలసినది, అధ్యయనం చేసి ఆచరణలో పెట్టుకోవలసినది గురుచరిత్ర. మన భారతదేశ సంస్కృతి, వేద సంస్కృతి, సనాతన సంస్కృతి, శ్రీచక్రోపాసన, రకరకాల ఉపాసనలు మనకి లెక్కలేని ఉపాసనలు ఉన్నాయి. వేలాది వేల దేవతలు, ఆ వేలాది వేల దేవతలకి కావలసినటువంటి ఉపాసనా క్రమాలు, వీటన్నిటినీ కూడా ఒకే ఒక దెబ్బతో పార్లమెంట్లో చూడండి, విప్ జారీ చేస్తారు ఓటింగ్ చేస్తున్నప్పుడు. ఓట్ చేయటానికి నీ ప్రాథమిక హక్కు అంటాం, నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి నువ్వు ఓట్ చేసుకోవచ్చు అంటాం, అన్ని చెప్తాం మనం. కానీ కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వచ్చినప్పుడు ఏది ఉచితమో ఏది అనుచితమో, మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీకు చెప్పినట్టు లేని ఇక్కడ లైబ్రరీకి వెళ్ళాను. ఒక లైబ్రరీకి వెళ్తే ఒక పుస్తకం కనిపించింది అక్కడ నాకు, 300-400 పేజీలు ఉంది ఆ పుస్తకం. విష్ణు యొక్క చేతిలో శంఖము చక్రము ఉంటాయి కదా, గదా పద్మాల గురించి అతను రాయలేదు ఇందువల్ల. శంఖము చక్రము ఉంటాయి కదా, అవి ఎడం చేతిలో ఉంటుందా కుడి చేతిలో ఉంటాయా? ఎడం చేతిలో శంఖం ఉంటుందా కుడి చేతిలో శంఖం ఉంటుందా? నేను రీసెర్చ్ చేశాను. నేను హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం చేశాను. నేను కొన్ని లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టాను. నేను చాలా సంవత్సరాలు తిరిగాను, పండితుల్ని కలుసుకున్నాను, శంకరాచార్యుల వాళ్ళందరినీ కలుసుకున్నాను. చాలా ఆసక్తిగా చదివాను. నా జీవితంలో అక్షరం అక్షరం చదివిన పుస్తకం అది ఒకటేనేమో. లేకపోతే సాధారణంగా అలవాటు ఏంటంటే పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్ చదువుతూ ఉంటా పుస్తకాన్ని. నేను పూర్తిగా చదివాక అతను రాశాడు పుస్తకంలో చివరికి నాకు శంఖం కుడి చేతిలో ఉండాలా ఎడం చేతిలో ఉండాలా అన్నది అర్థం కాలేదు. నాకు రెండు చేతుల్లో ఉండవచ్చునేమో అని రాశాడు. అది మన ఆధ్యాత్మిక సంస్కృతి యొక్క విశాల రీసెర్చ్. ఆశేత కన్యాకుమారి తిరిగి మహామహానుభావుల్ని వెతుక్కుని నువ్వు సాధించింది ఏంటయ్యా? ఒక బొమ్మలో కుడి చేతిలో నువ్వు శంఖాన్ని పెట్టావా, ఎడం చేతిలో నువ్వు శంఖాన్ని పెట్టావా? కొంచెం ఆలోచించండి, అది ఎంత మహామూర్ఖత్వం, ఎంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆ పుస్తకం రాసినటువంటి వ్యక్తి జార విరుచుకున్నాడు. అనేక మంది మహానుభావులు అతనికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఖచ్చితంగా నాకు తెలిసి ఇంటర్వ్యూలో అతన్ని వాయించి పారేసి ఉంటారు వాళ్ళని. పిచ్చివాడా, కుడి చేతిలో శంఖం ఉంటే ఉంది, ఎడం చేతిలో శంఖం ఉంటే ఉంది, ముందు ఉపయోగించుకోవటం నేర్చుకో. ఎడం చేతితో గడ్డ తిప్పితే, కుడి చేతితో గడ్డ తిప్పితే కూర మాడిపోకుండా చూసుకో. కూర మాడకుండా చూసుకుంటే చాలు, వంట మాడకుండా చూసుకుంటే చాలు, ఏ చేతితో నువ్వు గడ్డ పట్టుకుంటే ఉంది అని ఖచ్చితంగా వాళ్ళు తిట్టే ఉంటారు. వాళ్ళు అది రాయలే అతను. ఎందుకంటే నిజంగా కుడి చేతిలోనో ఎడమ చేతిలోనో ఏదైనా ప్రాముఖ్యత ఉండి ఉంటే ఎవరో ఒకళ్ళు చెప్పుండేవారు ఆయనకి, కాదు బాబు ఇది ఇక్కడ ఉండాలి అది ఎక్కడ ఉండాలి అని. అది లేదు. కానీ తమాష ఏంటంటే ఆ పుస్తకం నేను నోట్ చేసుకోవటం మర్చిపోయాను. నేను నాకు చాలా నచ్చింది అసలు ఆ పుస్తకం. ఒక ఉదాహరణగా ఇవ్వచ్చు, అంచేత మన భారతదేశంలో వేదాలు శాస్త్రాలు మిగతా వాటన్నిటికంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత సంచరించుకుని మీ జీవితంలో తక్షణము మార్పు తెచ్చేటటువంటి గ్రంథము గురుచరిత్ర. తక్షణం తెస్తుంది మీకు. అందుకే మన సిలబస్లో 12 మహాపురుషుల యొక్క గురుచరిత్రను చదవమని చెప్పాను నేను. కానీ ఆ 12 ఋషుల యొక్క గురుచరిత్ర వాళ్ళ పేర్లు కూడా నేను మీకు చెప్పే ఉంటాను. మళ్ళా వినదలుచుకున్న వాళ్ళు, మళ్ళా జప్తి చేసుకోదలుచుకున్న వాళ్ళు గుర్తు చేసుకోండి. సివివి బ్లావెట్స్కి, చదవటం కాదు. మీరు మాస్టర్ చదవమన్నారు, సివివి చరిత్ర చదివేశాను, కుంభకోణంలో పుట్టాడు, ఏదో తోక చుక్కట, తోక చుక్క ఆయన ఇంటి నెత్తి మీద పడిందిట, ఆయనలో పడిందిట. ఇలా ఏకరవ పెట్టడం చదవటం కాదు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. మీ నెత్తి మీద తోక చుక్క పడేసుకునేటటువంటి శక్తి అది చదవడం వల్ల మీకు వచ్చిందా? అది నేను కోరుకునేది. అలా చదవండి. బ్లావెట్స్కి అద్భుతమైనటువంటి జీవి చరిత్ర ఆవిడది. చిన్నప్పటి నుంచి కూడా అదృశ్యమైనటువంటి సహచరులతో జీవిస్తూ ఉండేది ఆవిడ. మీరు ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఈ అదృశ్య సహచరులతో జీవించటం చాలా సులభం. దేశంలో సిటీస్లో ఉండే వాళ్ళకి ఇది సాధ్యం కాదు. ఈ అదృశ్య సహచరులతో జీవించగలిగేటటువంటి విధానం మనం బ్లావెట్స్కి జీవి చరిత్ర చదివి నేర్చుకోగలమా? అది మీరు నేర్చుకోవాల్సింది అక్కడ. అందుకు ఆ పుస్తకాలు చదవమనే వృత్తినే చదివితే ఏం లాభం మీకు? లాహరి మహాశయ శ్రద్ధ విశ్వాసము పూర్తిగా లేనటువంటి రోజుల్లో లేదు. మనకెవరికి శ్రద్ధ విశ్వాసము ఉంది అంటాం మనం. 5 ఏళ్ల ఒక కుర్రవాడు హిమాలయాలలో, వాళ్ళ తండ్రి దలాయ్ లామా దగ్గర, అప్పటి దలాయ్ లామా దగ్గర 1873 ఆ సంవత్సరంలో అప్పటి దలాయ్ లామా దగ్గర చాలా ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి మంత్రి, తన కొడుకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నటువంటి కొడుకును హిమాలయాలలో ఉన్నటువంటి గురుకులాలలో, దాన్ని లామా సరాయలు అంటాం హిమాలయాలలో, ఆ గురుకులాలలో చేర్పించడానికి పంపించాడు. 3 గంటలకి తలుపులు తెరవలేదు, మంచు పడుతోంది, పెద్ద తలుపులు ఉంటాయి ఆ పెద్ద భవంతులకి, ఆ గురుకులాలకి చిన్న తలుపు కూడా ఉంటుంది ఎవరు వచ్చారో చూడటానికి. అందులోంచి ఒక కొవ్వొత్తి అగ్గిపెట్టి ఇచ్చి నున్నగా గుండు తీసుకుని ఉన్నట్టు, అతను నీ తల మీద నేను పెట్టుకో, అగ్గిపెట్టి పెట్టి వెలిగించుకో, కూర్చో అలా గేటు ముందు అని చెప్పి తలుపులేసారు. ఒకరోజు గడిచింది, రాత్రి అయింది, మళ్ళీ రోజు గడిచింది. పెద్ద ఉంటాయి హిమాలయాలలో ఉండేటటువంటి ఇది 5 రోజులు 6 రోజులు కాలేదంటే ఒక పెద్ద స్తంభాలాగా ఉంటాయి అవి జ్యోతులు. అది కాల్చుకుని పెట్టుకున్నాడు అక్కడ. పెద్ద గాలి కూడా, మరీ పెద్ద గాలి పెను తుఫాలు వస్తే తప్ప ఆరో అవి. నెత్తి మీద పెట్టి కూర్చున్నాడు, అది కారుతోంది కొవ్వు. కారివాడి బాబు 3 ఏళ్ళు 6 ఏళ్ళ వాడి 5 ఏళ్ళ వాడి శిరస్సు మీద పడుతోంది. 4 రోజులు అయిన తర్వాత తలుపు తెరిచి సరే లోపలికి రా అన్నాడు. అంత శ్రద్ధ మీకు ఎవరికైనా ఉన్నదా? ఆ శ్రద్ధ లాహరి మహాశయ జీవితంలో మీకు తెలుస్తుంది. ఇంకేదో తెలుస్తుంది, అంత శ్రద్ధ లేని వ్యక్తులకి ఆధ్యాత్మిక జీవితంలో భవిష్యత్తు ఏవైనా ఉందా అంటే లేదు అని జవాబు వస్తుంది. శ్రద్ధ లేని వాడికి, విశ్వాసం లేని వాడికి ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధమైనటువంటి భవిష్యత్తు లేదు. మరి శ్రద్ధ లేదు ఈ కాలంలో ఎవరికి? శ్రద్ధ లేనటువంటి ఈ కాలంలో, ఈ కలియుగంలో ఆధ్యాత్మిక జగత్తు వైపు వెళ్ళగలగటానికి ఏదైనా మనం మార్గం చెప్పగలమా? అది లాహరి మహాశయ యొక్క గొప్పతనం. మీకు నమ్మకం అక్కర్లే, దేవుడు ఉన్నాడని నమ్మక్కర్లేదు, గురువు ఉన్నాడని నమ్మక్కర్లేదు, ఎవరు ఉన్నారని నమ్మక్కర్లేదు. లాహరి మహాశయ యొక్క జీవితంలో కేవలము మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు అన్న నమ్మకం ఉంటే చాలు. మీరు ఊపిరి పీల్చుకుని వదులుతున్నారు అనేటువంటి నమ్మకం మీకు ఉంటే చాలు. 5 సంవత్సరాల 4 నెలల 9 రోజులలో వేదాలు ఏ సమాధి స్థితి గురించి చెప్తున్నాయో, ఋషులు ఏ ఋతుంభర ప్రజ్ఞ గురించి చెప్తున్నారో, ఉపనిషత్తులు ఏ తురియ స్థితి గురించి చెప్తున్నాయో తీసుకెళ్ళిపోతున్నది కేవలము 5 సంవత్సరాల 4 నెలల 9 రోజుల్లో. నమ్మకం అక్కర్లేదు, అక్కడ ఆచరణ కావాలి. మీరు నమ్మాల్సిన పనులే, స్విచ్ వేస్తే కరెంటు వస్తుంది అని మీరు నమ్మాల్సిన పని ఏమీ లేదు. కానీ ఏం చేయాలి మీరు? మీ ఇంటికి వైరింగ్ వేయించుకోవాలి, స్విచ్లు పెట్టుకోవాలి, ఆ స్విచ్ ను రూల్ ప్రకారం పెట్టుకోవాలి. రూల్ ప్రకారం పెట్టుకున్న తర్వాత రూల్ ప్రకారము ఆ స్విచ్ కి బయట ఉన్నటువంటి స్టేషన్ తో, ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ తో లింక్ పెట్టుకోవాలి. మీరు మీకు నమ్మకం ఉందా లేదా అనవసరం. అక్కడ ఎలక్ట్రిసిటీ ఉందా లేదా అనే చర్చ అనవసరం. ఎలక్ట్రిసిటీ కుడివైపు నుంచి ప్రవహిస్తుందా ఎడమ వైపు నుంచి ప్రవహిస్తుందా అనే చర్చ కూడా అనవసరం. వచ్చిస్తుంది 5 సంవత్సరాల 4 నెలల 9 రోజుల గ్యారంటీ అది. మరి అది మీకు లహరి మహర్షే జీవి చరిత్ర చదివి బోధపడి ఉంటే మీలో ఎంతమంది ఆ 5 సంవత్సరాల 4 నెలల 9 రోజుల కాలాన్ని మేము వచ్చిస్తాము అనే ధైర్యంగా ముందుకు వస్తారు. చదవలేదు మీరు ఆ చాప్టర్. చదివాను అంటున్నారు మీరు చాలా మంది లహరి మహర్షి యొక్క జీవి చరిత్ర చదివి ఉంటే. నన్ను అడిగి ఉండేవారు వాళ్ళు, మాస్టర్ ఇంతకీ ఆ 5 సంవత్సరాలలో లహరి మహర్షి సాధించిందేమిటి? ఆ 5 సంవత్సరాలలో ఆయన మామూలు గృహస్థుగానే బతికాడు. ఎక్కడికి వెళ్ళలేదు, ఏ ఆశ్రమాలు ఆయన స్థాపించలేదు, ఏ గురువుల్ని ఆయన నమ్ముకోలేదు. కానీ కలకత్తాలో ఆయన పనిచేస్తున్నప్పుడు, తల్లదొరలు ఉండేవాళ్ళు అప్పుడు ఆఫీసులో, పెద్ద పెద్ద ఆఫీసులో పోస్టులో హిందువుల్ని వేసేవారు కాదు. చాలా విచారంగా కూర్చుని ఉన్నాడు ఆ తెల్లదొర. ఒకరోజు చాలా విచారంగా కూర్చుని వస్తే గురువులందరికీ కూడా ఒక కండిషన్ ఉంటుంది, దయాద్ర హృదయాలు అవుతారు. అది దయ లేనటువంటి వాడు గురువు అవడే అవడు. అంచేత ఆ తెల్లదొర కదా మనకే అనుకోకుండా ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి, లారీ మాసయ్య ఏ స్వామి మీరు ఎందుకు బాధలో ఉన్నారు అని అడిగట. ఏమీ లేదయ్యా, మా భార్య చాలా సీరియస్ గా ఉందని ఉత్తరం వచ్చింది ఇవాళను. మా స్నేహితుడు కూడా తన ఉత్తరాన్ని జత పరిచాడు అందులోను. ఇదిగో ఉత్తరాన్ని చూడు. ఇంకా బతకదట ఆవిడ. నేనేమో వెళ్ళటానికి టైం లేదు, 6 నెలలు పట్టేది ఇదివరకు ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళటానికి. అంత టైం ఎక్కడుంది, 2-3 రోజుల్లో ఈ పాటికి అంతా అయిపోయి ఉంటుంది అని చాలా విచారంగా ఉన్నాను, బాధలో ఉన్నాను అంటే మీరేమి మీరు అనుమతిస్తే నేను ఇక్కడ కాసేపు కూర్చుంటానన్నట్ట. ఆఫీసర్ యొక్క రూమ్ లో కూర్చో అన్నట్ట. కూర్చుని 1 గంట తర్వాత లేచి, మీ భార్యకి ఏం కాలేదు, చాలా హాయిగా ఉంది, ఇవాళే ఆవిడ బయలుదేరింది మీ దగ్గరికి రావటానికి, 3 నెలల్లో మీ దగ్గరికి వచ్చేస్తుంది, మీరేం కంగారు పడకండి అన్నాడు. ఆ దొర చాలా ఆనందం బాబు, భారతీయులు మంచివాళ్ళు అని విన్నాను కానీ ఇంత మంచివాళ్ళు అని నేను అనుకోలేదు. నన్ను మభ్యపెట్టడానికి, కొన్నాళ్ళైనా నేను ఆనందంగా ఉండటానికి కదా నువ్వు ఈ అబద్ధాన్ని చెప్తున్నావు. నువ్వు అందులో రాసిందయ్యా ఇవాళ రేపు అని, నీకు తెలియదు ఇంగ్లీష్ అంత బాగా, ఆ ఉత్తరంలో రాసింది ఇంకా అయిపోయి ఉంటుంది ఇవాళ. నువ్వేమో ఆవిడ బయలుదేరింది అంటున్నావు, బయలుదేరటమే కాదు 3 నెలలు 4 నెలలు ఇక్కడికి వస్తుందని చెప్తున్నావు. కానీ నాకు చాలా సంతోషం, నా యొక్క అనుచరుడు, నా కింద పనిచేసేవాడు ఈ మాత్రం నా బాధని పంచుకోవడానికి ప్రయత్నం చేశాడు అని అతను మీకు తట్టి పంపించేస్తే ఇతనికి వచ్చి నాన్న ఇంగ్లీష్లో చెప్పట, నో సార్ ఎస్ సార్ అని, వస్తుందా కూడా తప్పనిసరిగాను, మీరేమీ గాభరా పడకండి అని. 3 నెలలు గడుస్తాయి, ఆవిడ దిగుతుంది. దిగ్గానే ఆఫీస్కి వస్తుంది కదా. ఆఫీస్కి ముందు లారీ మాషే సీటు, దాని తర్వాత ఆఫీసర్ యొక్క రూము. పట్టుకుంటుంది ఇతన్ని, కౌగిలించుకున్నంత పని చేసి గబగబ ఇతన్ని లాక్కిపోయి, దిస్ ఈజ్ ద మ్యాన్, దిస్ ఈజ్ ద మ్యాన్ అని ఆరుస్తుంది. చదివారా లారీ మహర్షి యొక్క జీవిత చరిత్రలో ఈ సంఘటన? చదివితే మరి మీకు ఆ శక్తి రావాలి అని మీకు ఎందుకు కోరిక కలగటం లేదు? గురు చరిత్రలు ఎందుకు చదివి ఓహో ఆహా అనుకోటానికా? తతహ్కిం 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 తతహ్కిం, ఆయన చేస్తే ఏంటిటానా తతహ్కిం, లేకపోతే ఆ శక్తి మనకి రానంత వరకు నేను కష్టపడతానన్నా తతహ్కిం, ఆ తతహ్కిం అంటల్లో అర్థం ఏమిటి అని ఆశ్చర్యపోతాడు ఆయన. ఈ వ్యక్తినే నేను చూశాను, తన హస్బెండ్ చెప్తుంది తన భర్తతో. ఆ రోజు డాక్టర్లు చేతులు ఎత్తేశారు, ఇంకా అయిపోయినట్టే అయిపోయింది నా పరిస్థితి. అప్పుడు ఈయన వచ్చాడు, హీ ఆర్డర్డ్ ద లార్డ్ ఆఫ్ గాడ్ డెత్, సావుకి కంట్రోల్ చేసేటటువంటి ఆ దేవతనికి ఈయన ఆర్డర్ ఇచ్చాడు, శాసించాడు, నేను వద్దు అంటున్నాను, నీకు ఎంత ధైర్యం నా ముందు తీసుకెళ్ళిపోవటానికి ఆత్మని. అటువంటి గురు చరిత్రలు చదివి, అటువంటి గురు చరిత్రల యొక్క వాతావరణంలో మీరు ఉంటూ కూడా ఎందుకున్నాయి మీకు బాధలు? నాకు అర్థం కావటం లేదు అసలు, నాకు ఎప్పటికీ అర్థం కాదు అదే.
అసలు ఎందుకు మీకు ఇన్ని బాధలు ఉన్నాయని. ఉండటానికి వీలు లేదు, ఎక్కడో తప్పు చేస్తున్నాం మనం. అంతేనా, కాశీ అనేటువంటి ఒక శిష్యుడు ఉండేవాడు లారీ మాస్టర్కి. అప్పటికి పరమహంస యోగానంద ఇంకా పరమహంస యోగానందగా మారలేదు, ఇంకా చిన్నగా ఉన్నాడు. కలరా వచ్చింది ఊళ్ళో, వ్యాధులు చాలా ప్రబలిపోయాయి. ఈ యోగానంద యొక్క శిష్యుడికి యోగానంద ముకుందుడు అతని పేరు. అతని యోగానంద కాకముందు అతని పేరు ముకుందుడు. ముకుందుడు యొక్క ఆ శిష్యు స్నేహితుడి పేరు రామ్, కాశీరామ్. అతనికి కూడా కరళ సోకింది, బతకడు అని తేల్చేశారు డాక్టర్లు. ఇంక ఇవాళ రాత్రి చచ్చిపోతాడు అని పరిగెత్తి వచ్చాడు లారీ మాస్టర్ దగ్గరికి. ధ్యానంలో కూర్చుని ఉన్నాడు లారీ మాస్టర్. ఏ ధ్యానంలో, ఏ స్థితిలో? నిన్న సాయంత్రం నేను మిమ్మల్ని కూర్చోపెట్టినటువంటి స్థితిలో మీరు ఆ క్షణంలో లారీ మహాశయులు ఏ స్థితిలో ఉన్నారో ఏ విధమైనటువంటి అనుమానము లేదు, ఆ స్థితిలోనే ఉన్నారు, దిగజారిపోతున్నారు. అందుకు నా బాధ, కోపం కూడా. అంత అద్భుతమైనటువంటి స్థితిలో మిమ్మల్ని తీసుకెళ్లి కూర్చోపెడితే ఎందుకు దిగజారుతారు? కూర్చోలేరా రాత్రల్లా? మళ్లీ మళ్లీ దొరుకుతున్న ఇలాంటి అవకాశము నేను మీకు లభిస్తానో లభించనో, గురువులు మీకు లభిస్తారో లభించరో, లభించినప్పుడు ఆ స్థితిలో కూర్చోకుండా ఏంటిట కళ్ళు తెరిచేసి మీరు మళ్ళా మామూలు స్థితికి వచ్చేసి సాధించేది? ఇంటి దగ్గరికి పోయి మళ్ళా అవేగా, అది చేసుకునేది ఏదో ఇక్కడ చేసుకోవచ్చు కదా. ఆ స్థితిలో కూర్చుని ఉన్నట్ట లారీ మాస్టర్ పిలిచాడు. ఈయన చాలా కష్టం మీద కళ్ళు తెరుస్తాడు ఆ యోగ స్థితి నుంచి. ఏంటంటాడు, జయ గురుదేవ్ అన్నాడు. ఏంటి జయ గురుదేవ్? మన స్నేహితుడు ఉన్నాడే అంతే, వాడి పని అయిపోయింది. ఇంకా అయిపోయిందా? అందులో అది ఒత్తి వెలుగుతుంది కదా, ఆవుదపు ఒత్తి. అప్పుడు కాలంలో అక్కడ ఆవుదపు దీపం వెలుగుతూ ఉండేది. అందులో ఉన్నటువంటి ఆవుదం 5-6 చుక్కలు తీసుకెళ్లి అతని నోట్లో పోయి అన్నాడు. ఎలా పరిగెట్టాడో అద్భుతంగా వర్ణిస్తాడు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగిలో. లారీ మాస్టర్ యొక్క ఆ పరిస్థితిని, ఆ భావాన్ని యోగానందులు వారు తన ఆత్మకథలో, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగిలో అద్భుతంగా వర్ణిస్తాడు. ఆ మానసిక స్థితిని, ఆ 5-6 చుక్కల ఆవుదాన్ని తీసుకుని ఎలా పరిగెట్టాడో, చెప్పులు ఎలా విడిచేశాడో, దారి ఎలా కనిపించలేదో, ఎన్నిసార్లు దొల్లాడో చీకట్లో, కాశీలో అన్ని సన్నటి గలీలు. చివరికి వెళ్తాడు అంటున్నాడు, చివరి స్టేజ్ అందరూ ఏడుస్తున్నారు గుళ్ళమని, ఈయన మాత్రం ఏమీ చేయకుండా 5-6 చుక్కలు నోట్లో వేసి ఆవుదాం కూర్చున్నాడు. 2 రోజులకు లేచి కూర్చున్నాడు అతను. అలాంటి గురువులు ఉన్నటువంటి భారతదేశం. మరి ఎందుకు మనకి ఇన్ని బాధలు, బాధల పరంపర? ఒక లారీ మహాశయ ఈయన యోగానంద యొక్క జీవితము. డబ్బు లేకుండా మనిషి జీవించగలరా అని యోగానంద ప్రయత్నం చేశాడు. లారీ మహాశయ నిందా చెప్పాను కదా, శ్వాస ద్వారా ఏ విధమైనటువంటి నమ్మకం లేకుండా, కేవలము సంఖ్యలు, ఇన్ని శ్వాసలు మీరు రోజుకి శ్వాసలు పీల్చుకుంటూ ఉండండి, వదులుతూ ఉండండి, మీరు ఆ స్థితికి వెళ్ళిపోతారు. దాన్ని క్రియాయోగం అని పేరు పెట్టారు. నా దగ్గరికి చాలా మంది వచ్చి గురువుల మీద ఇంకొక అభాండం వేస్తారు. మాస్టర్, క్రియాయోగం రహస్యంటే కదా, క్రియాయోగం అక్కడికి వెళ్లే నేర్చుకోవాలి కదా, ఇంకోళ్ళెవరు క్రియాయోగం చెప్పటానికి వీలు లేదు కదా, మీరు పుస్తకం చదవలేదు కదా అని నేనంట. పుస్తకాన్ని ఇచ్చేసాడు ఆయన. క్రియాయోగం మొత్తం ఏ గురువు ఏది దాచుకోడు, దాచుకున్నవాడు గురువు కానే కాదు. వాళ్ళంటి పరమ చెత్తవాడు ఎవడో ఉండడు. రహస్యమే ఉండదు గురువు దగ్గర, రహస్యం అంటూ ఉంటాడు అంతే. ఎందుకంటే చేయదలుచుకొని వాడు బాధపడకుండా ఉంటానికి, చేయదలుచుకునేవాడు అబ్బా అది అంత పెద్ద రహస్యం కదా, మరి నేను ఎలా చేస్తాను, నేను చాలా మంచివాణ్ణి, అది రహస్యం కాకపోతే నేను చేసేసి ఉండేవాణ్ణి అని తన్ని, అంటే ఏంటి, అలాంటి వాళ్ళని కూడా బాధపడకుండా ఉంచటానికి కావలసినటువంటి దయాసాగరులు వాళ్ళు. కానీ రహస్యం ఏమీ లేదు. డైరెక్ట్ గా లారీ మహాశయ పుస్తకం యొక్క డైరీల నుంచి తీసినటువంటి పుస్తకం అది. డైరీల్లో ఆయన ఏం రాసుకున్నాడో డిక్టో దింపేశాక కూడా రహస్యం ఉందని అనుకుంటే నేను చేసేదేమీ లేదు. కాస్త జాగ్రత్తగా చదవండి. మళ్ళా యోగానంద పుస్తకానికి వస్తే చిన్నవాడు 10 ఏళ్ళు 11 ఏళ్ళు డబ్బు ఎందుకు? డబ్బు అవసరం లేదు మనిషికి జీవితంలో. ఎక్కడికైనా వెళ్ళి వచ్చేయవచ్చు అనుకుని ఒక్కడు వెళ్ళడుగా చిన్నపిల్లలు. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ అన్న కొడుకు, నాకు పేరు గుర్తు రావటం లేదు, ఎవరు వాళ్ళ అన్న కొడుకు? జతీంద్ర. ఆ జతీంద్ర అనేటటువంటి వాడిని వాళ్ళ అన్న కొడుకును కూడా గిల్లుతాడు, నువ్వు కూడా నాతో రా అని. వాడు దొంగతనంగా ఓ 10 రూపాయలు జేబులో పెట్టుకొస్తాడు స్టేషన్కి. వీటికి ఒళ్ళు మండి ఆ 10 రూపాయలు అక్కడ దానం ఇప్పించేసి ఉత్తి ఏమీ లేదు వీళ్ళ దగ్గర, ఒక్క 50 పైసా కూడా లేదు. ఎక్కారు ట్రైన్. ఇది ఎక్కటానికి అంతటికీ కారణం ఏంటో తెలుసా? ముకుందుడు యొక్క అన్న. ఆ ముందు రోజు ముకుందుడికి వాళ్ళ అన్నకి పెద్ద డిస్కషన్, నువ్వు చదవటం లేదు, నువ్వు అల్లరి చిల్లరిగా తిరుగుతున్నావు, ఎప్పుడు భగవంతుడు ఇది అంటావు, మీ భగవంతుడు ఏం చేయగలడు, నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని అందరినీ పోషిస్తూ ఉంటే నువ్వేమో ఈ వేషాలన్నీ వేస్తున్నావు, ఏది ఒక ఊరు తిరిగిరా, బృందావనానికి వెళ్ళేలా చూస్తాను, బృందావనంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం నువ్వు చూడాలి, ప్రతి ఆశ్రమం నువ్వు చూడాలి, మళ్ళీ 2 రోజు సాయంత్రానికి కలకడా వచ్చేయాలి, కండిషన్ ఇది. సరే ఒప్పు ఉంటాడు వాడు అన్నతో ఆ ఛాలెంజ్. ట్రైన్ దిగుతారు వీళ్ళు బృందావనంలో. ఏముంది వీళ్ళకి 10 ఏళ్ళు 11 ఏళ్ళ పిల్లవాళ్ళు, బృందావనంలో భాష తెలియదు, బెంగాలీ వాళ్ళు వీళ్ళు, బృందావనంలో మామూలు హిందీ కూడా అర్థం కాదు, అక్కడ వ్రజ భాష అని చెప్తారు, ఇంకో తమాషా రకమైనటువంటి హిందీ అక్కడ మాట్లాడతారు. ఏం చేయాలో అర్థం కాదు. కాసేపు ఉన్నా ఒక కారు వస్తుంది స్టేషన్కి. కారు వచ్చి చూసిన తర్వాత ఆ కారు ఎవరి కోసం వచ్చింది, ఎవరో వస్తారనో మహాపురుషుడు ఎవరో. అతను దిగలేదు రైలు. దిక్కపోతే చుట్టూరా చూసుకుంటూ ఆ కారులోంచి వచ్చినటువంటి కార్యకర్తలు ఇద్దరు చిన్నపిల్లలు ఉండటం చూసి మీరు ఎవరని అడుగుతారు. బృందావనం చూడటానికి వచ్చాం మేము, మాకు ఇక్కడ ఎవరూ తెలియదని. అయితే కారు ఎక్కండి అన్నారు. కారు ఎక్కి తిన్నాయో ఆశ్రమం తీసుకెళ్ళిపోతారు. పంచభక్ష పరాణాలతో భోజనం పెట్టి కారిచ్చి మొత్తం తిప్పించి మళ్ళీ సాయంత్రం ట్రైన్ టైంకి వచ్చి దింపేస్తారు. జతీన్ అని రెండోవాడు ఉన్నాడు కదా, వాడు చెవు కొరుకుతూ ఉంటాడు, ఇంతవరకు బాగానే ఉంది, ఇప్పుడు మనం కలకటాకి వెళ్ళాలి కదా టికెట్ ఎలాగా, నాకేం తెలుసు అంటాడు. సరే వాళ్ళు కారుతో వచ్చిన వాళ్ళు కూర్చొని ఉంటారు వీళ్ళతో పాటు. ట్రైన్ వస్తుంది, ట్రైన్ ఎక్కిస్తారు, ఎక్కించి 2 టికెట్లు చేతిలో పెడతారు. ఇదిగోనయ్యా అని. మరి అది చదివినా భగవంతుడి మీద మనకి నమ్మకాలు ఎందుకు రావటం లేదు? ఎందుకు ఆ గురు చరిత్ర చదవటం? రామకృష్ణ మాస్టర్ పారాయణ చేయమన్నారని చేయటానిక అది మీకు చెప్పేది? అది చదవండి. ఎంత మీకు ఆధ్యాత్మిక శక్తి ఆ పుస్తకాల ద్వారా వాళ్ళు అందజేయటానికి ప్రయత్నం చేశారో మీకు తెలియదు. గురువులు వాళ్ళ ఆత్మకథలు వాళ్ళు రాసుకున్నప్పుడు, వాళ్ళ జీవిత చరిత్రలు వాళ్ళు రాసుకున్నప్పుడు, ముఖ్యంగా ఆ జీవిత చరిత్ర డైరీల మీద ఆధారపడినప్పుడు, అంటే వాళ్ళ స్వహస్తాలతోనే రాసుకున్నప్పుడు, అది ఎంత గొప్పదైనటువంటి ఆశీర్వాద శక్తి అందులో నింపుకుని ఉంటుందో మీకు తెలియదు. అది ఒక పుస్తకం ఉంటే చాలు అసలు, అక్కడ ఇంకా దాన్ని చదివితే రామకృష్ణ పరమహంస ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తో అసలు ఆ వ్యక్తిని గుర్తించలేదు మీరు. రామకృష్ణ పరమహంసని గురువు అని అనుకుంటున్నారేమో మీరు, అసలు ఆయన గురు సత్తాకి అందనటువంటి వాడు, గురువులకే గురువు. అసలు మీకు ఊహకే అందదు ఆయన యొక్క స్థాయి. అసలు మహామహాపండితులు శాస్త్రాలలో ఒక అవతారమూర్తి యొక్క సాధన ఎలా ఉంటుంది, ఒక అవతారమూర్తి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి అన్నది అర్థం కాకపోతే ఈయన దగ్గరికి వచ్చేవారు. పాయింట్ అర్థం చేసుకోండి. శాస్త్రాలు అర్థం కాకపోతే, శాస్త్రాలలో చెప్పినటువంటి అనుభూతి అర్థం కాకపోతే ఈయన దగ్గరికి వచ్చి ఈ అనుభూతి ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయేవారు. అవతారమూర్తులకే అవతారమూర్తి ఆ రామకృష్ణ పరమహంస యొక్క జీవిత చరిత్ర చదివి కూడా మనకి అనుగ్రహం కలగటం లేదంటే అసలు మనం చదివితేగా ఆ జీవిత చరిత్ర. వివేకానందని ఆదరించాడు రామకృష్ణ పరమహంస, అందరికీ తెలుసు మనకి. మనలో కూడా ఎక్కడో మనం కూడా వివేకానందులో అంత వాళ్ళం అయిపోతే ఎంతో బాగుంటుంది అనే అభిలాష కూడా ఉంటుంది మనకి. లేకపోతే ఇక్కడికి రావు, ఇంత ఎండలో ఎక్కడెందుకు కూర్చుని ఉంటాం మనం. కానీ వివేకానంద ఎలా అవ్వగలిగాడు? ఏ మానసిక స్థితి వివేకానందలో ఉండటం వల్ల రామకృష్ణ పరమహంస వివేకానందని ఎంచుకోగలిగాడు? అనేక మంది శిష్యులు, వందల సంఖ్యలో శిష్యులు వస్తూ ఉండేవారు, శిష్యులు కాదు భక్తులు. ఆయన సాధనా సంపత్తి యొక్క ఫలితాలు పొందటానికి, వాళ్ళ బాధలు చెప్పించుకుని ఆ బాధల నుంచి ముక్తి పొందటానికి చాలా ప్రేమగా రెండు చేతులతోనూ కూడా రామకృష్ణ పరమహంస తన సాధనా శక్తిని పంచిపెట్టాడు. పంచిపెట్టిన సాయంత్రం వేసాడు, ఆమె మీద ఎక్కేవాడు. ఇంకా రాలేదే ఎవడు? వివేకానంద. ఇంకా రాలేదే అని కూర్చుని తప్పించిపోతూ ఉండేవాడు. ఎందుకు వివేకానంద రాలేదే అని తప్పించిపోయేవాడు? వస్తున్నారుగా రోజు వందల మంది శిష్యులు, వందల మంది భక్తులు. మరి వందల మంది భక్తులు, వందల మంది శిష్యులు వస్తున్నప్పటికీ కూడా అవతారాలకే అవతారమూర్తి కాదగినటువంటి స్థాయి కలిగినటువంటి ఒక వ్యక్తి, శాస్త్రాలలో ఇదివరకు ఎప్పుడూ ఎవరూ అనుభవించని చవిచూడనటువంటి అనుభూతులను పండితులకు ఎరుకపరచటానికి వచ్చినటువంటి వ్యక్తి ఏమో. శాస్త్రాలలో రాసినటువంటి కొన్ని అనుభూతులు చాలా మంది రామకృష్ణ పరమహంస రాక ముందు వరకు ఏమనుకునేవారు అంటే, హైపర్బోల్స్ ఏమో, అత్యుక్తులంటానే. అలాగే ఉత్తరే ఆ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పటానికి చెప్పినటువంటి అత్యుక్తులేమో, నిజంగా అలాంటి స్థితి ఉండదేమో అనుకునేవారట. రామకృష్ణ పరమహంసను చూశాక మాత్రమే వాళ్ళకి అర్థమైంది అలాంటి స్థితి కూడా ఉంటుంది అని. మరి అటువంటి వ్యక్తి కూడా వివేకానందుడి గురించి పరితపించాడు అంటే ఏమిటంది వివేకానందలో ఉన్నటువంటి ఆ ప్లస్ పాయింట్? ఏమిటి ఆకర్షించింది ఆ గురువుల యొక్క గురువుని, ఆ అవతారాల యొక్క అవతారమూర్తిని? కొంచెం అర్థం చేసుకోండి. అది మీరెందుకు సాధించుకోలేరు మీ జీవితంలో? జమీందారీ కుటుంబంలోనే పుట్టాడు వివేకానంద. ఆర్థికంగా పెద్ద సమస్యలేవి లేవు అతనికి అప్పుడు. కానీ సడన్ గా వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆస్తి కలహాలు వచ్చాయి, కోర్టులో కేసులు వెళ్ళాయి. ఏడుగురు అప్పచెల్లెళ్ళు, తను సంఖ్య కరెక్టే గుర్తులేదు, చాలా పెద్ద ఫ్యామిలీ, చితికిపోయారు మొత్తం ఆర్థికంగా. తినటానికి తిండి లేని స్థితి. ఎలాంటి తినటానికి తిండి లేని స్థితి అంటే, కొంచెం అన్నం కొంచెం బియ్యం ఉండేది ఇంట్లో, అమ్మ అన్నం వండేది, ఇంకా పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉండేది. వివేకానంద వస్తాడు, మిగతా కూతుళ్ళు వస్తారని. వీళ్ళేం చేసేవారు, అమ్మ ఫలానా వాళ్ళ ఇంట్లో నామకరణం జరిగింది, ఫలానా వాళ్ళ ఇంట్లో ఆ పండుగ జరిగింది, ఫలానా వాళ్ళ ఇంట్లో ఈ ఉత్సవం జరిగింది అని చేత మేము అక్కడ తినేసామని అబద్ధం చెప్పేవాళ్ళు. ఎందుకు అబద్ధం చెప్పేవాళ్ళు అంటే, ఆ మిగిలిన కుంచెలన్నా అమ్మ తింటుందని. అలాంటి ఆర్థిక పరిస్థితి, పరమ దరిద్ర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఒక వ్యక్తి చెప్పాడు, నీకు తెలియదా వివేకానంద, నరేంద్ర అప్పుడు అతని పేరు. దక్షిణేశ్వర్లో ఒక పిచ్చి బ్రాహ్మడు ఉన్నాడు, పగలా ఠాకూర్ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళు, అతని నోటంతో ఏదైనా మాట వస్తే అయిపోతుందిట, ట్రై చేసుకో నీ అదృష్టాన్ని, ఏమో నీ దారిద్ర్యం దీంతో తీరిపోతుందేమో. 5-6 సార్లు చెప్పిన వివేకానంద వినలేదు. కానీ ఒకరోజు పొద్దున్న ఇలాంటి ఎండలే, మేనలేనేమో కూడా అది కూడా, ఇలాంటి ఎండల్లోనే ఇంటికి వచ్చాడు వివేకానంద. తల్లి మూర్చబడిపోయింది ఆకలితో, శోష వచ్చి తినటానికి ఏమీ లేదు. అప్పుడు గుర్తొచ్చింది, ఎవడో చెప్పాడు కదా దక్షిణేశ్వరంలో ఓ పిచ్చే బ్రాహ్మడు ఉన్నాడు, అతను ఏదైనా ఒక మాట అంటే జరిగిపోతుంది కదా. ఇంకా తల్లి యొక్క ఆ దుస్థితి చూడలేక పరిగెడతాడు. 12 కిలోమీటర్లు కలకత్తా నుంచి దక్షిణేశ్వరం, మండు టెండలు, తారు రోడ్డు, తారు కరుగుతోంది, పరిగెడుతున్నాడు. చెప్పులు తెగిపోయాయి, చెప్పులు విసిరేశాడు, అరికాళ్ళు మండుతున్నాయి. పరిగెడుతూ చివరికి దక్షిణేశ్వర్ చేరుకుంటాడు. కూర్చుని ఉన్నాడు రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో. ఏం కావాలి, ఇదే పరిస్థితి. నన్ను అడుగుతావంటే అమ్మను అడుగు, అదిగో లోపలండి తలుపులు తెచ్చుకుని అమ్మను అడుగు, నువ్వేం అడిగితే అమ్మ అది ఇస్తుంది. వెళ్ళాడు అక్కడికి. ఎటువంటి ఆలయం అది? రామకృష్ణ పరమహంస ద్వారా చైతన్యవంతమైనటువంటి కాళికాదేవి ఆలయం అది మనం గుర్తుంచుకోవాలి. మామూలు ఆలయం అయితే ఏమై ఉండేదో మనకు తెలీదు. కాళికాదేవి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేయించుకుంది రామకృష్ణ పరమహంస ద్వారా. అక్కడికి వెళ్లేసరికల్లా అతని మనస్సులో ఆలోచనలు ముసురుకున్నాయట. ఈ పూట తింటాం, రేపు తింటాం, రెండో పూట తింటాం, 50 సంవత్సరాలు తింటాం, తిన్నాం నిజమే, తిన్నాకేమవుతాం, తింటూ ఉంటాం అంతే కదా. దీని కొరకు ఈ జగత్ అంతటినీ పరిపాలించే ఆవిడ్ని అడగాలా నేను? ఆవిడికి తెలీదా నాకేం కావాలో, నేను ఆకలిగా ఉన్నాను అని తెలీదా? ఎందుకు ఆవిడ మీద అడగాలి అని చెప్పి తల్లి నాకు జ్ఞానం ఇయ్యి అని అడుగుతాడు, ధనం ఇయ్యి అని అడగడు, డబ్బు ఇయ్యి అని అడగడు, తిండి ఇయ్యి అని అడగడు. తల్లి అని అడిగాను, నువ్వు నాకంటే పిచ్చివాళ్ళగా ఉన్నావే, ఓ పక్క తింటానికి తిండి లేదు, నీ తల్లి అక్కడ ఆకలితో చచ్చిపోబోతూ ఉంటే ఇప్పుడు జ్ఞానం ఏం చేసుకుంటావయ్యా నాలుగు తీసుకోవటానికి? కాస్త డబ్బు అడుక్కోవచ్చు కదా, ఉద్యోగం అడుక్కోవచ్చు కదా, పోనీనే మళ్ళా వెళ్ళంటాడు, మళ్ళీ జ్ఞానమియ్యని అడుగుతాడు, మళ్ళీ ఇంకోసారి వెళ్ళని అడుగుతాడు, మళ్ళీ జ్ఞానమియ్యని అడుగుతాడు. అప్పుడు వివేకానందునికి తన శక్తికి వారసుని చేసి అతని కుటుంబం యొక్క బాధ్యత తీసివేయటమే కాక ఆయన ఆధారంగా ఆయన చరిత్రను చదివిన ప్రతి వాడు కూడా బాధారహిత స్థితిలోకి వెళ్ళగలిగేటువంటి శక్తిని ఆపాదిస్తాడు రామకృష్ణ పరమహంస. ఆ రామకృష్ణ పరమహంస చరిత్ర చదివి, ఆ వివేకానందుని యొక్క చరిత్ర చదివి, ఆ శారదామాత యొక్క చరిత్ర చదివి ఎందుకు మనకి ఆ దారిలో వెళ్లాలని అనిపించటలేదు? అది నేను అడిగేటటువంటి ప్రశ్నలు. ఎక్కడో ఆ పుస్తకం రాసిన వాళ్ళలోనే లోపం ఉందేమో, మనలో లోపం ఉండదని కదా మన ఉద్దేశం. మనం చాలా గొప్పవాళ్ళం, గురువుకే చాదగాదు పాపం మనం ఎలా మార్చాలో. చదవండి కాస్త జాగ్రత్తగా గురు చరిత్రలు. ఎందుకు ఆ గురు చరిత్రలు సిలబస్ లో పెట్టుకోవడం? మీకు ఏమీ మారకపోతే స్థిరదీస్తాయి. ఒక విజయదశమికి 3 రోజుల ముందు విపరీతమైనటువంటి ఆస్తమాతో దగ్గుతో బాధపడుతూ ఆ రోగాన్ని తట్టుకోలేక శరీరాన్ని వదిలేస్తాడు. ఆ బాధ తట్టుకోలేక అనేక మందికి బాధ తగ్గించగలిగినటువంటి ఆ షిర్డీ సాయి తన ఆస్తమా యొక్క బాధను భరించలేకపోయాడు అంటే ఆ ఆస్తమా యొక్క బాధ ఎంత సీరియస్ గా ఉండి ఉంటుందో మీరు ఊహించుకోండి. ఖండయోగము చేయగలిగినటువంటి యోగి ఒక యోగి పురుషుడు సాధనలో పరాకాష్ట చెందినటువంటి శిర్డీ సాయి శారీరక బాధని తట్టుకోలేక శరీరాన్ని వదిలేస్తాడు. చాలా మందికి తెలియదు ఆయన 3 రోజులు శరీరాన్ని ఎందుకు వదిలేస్తాడు. దానికంటే ముందు ఒక నెల 15 రోజుల నుంచి ఆస్తమాతో బాధపడుతూ ఉంటాడు అతను. ఇంకా బాధ తట్టుకోలేక ఇక బాబోయే నేను ఈ బాధను భరించలేను, శిర్డీ సాయి చేత అనిపించగలిగారు ఆ ఆస్తమా వాళ్ళెవరో అనిపించి శరీరాన్ని వదిలేస్తాడు. వదిలేసినా బాధతో శరీరాన్ని వదిలేయటం అనేది యోగి లక్షణం కాదు. కనుక అసూక్ష్మ జగత్తుల్లో ఉన్నటువంటి ఆయనకి కూడా మార్గదర్శనం చేయగలిగేటటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్లి కొన్ని కారణాల చేత మళ్ళా 3 రోజుల తర్వాత తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడో తెలుసా? నా మీద ఇంకొక బాధ్యత పడింది. గదాధరుడు అనేటువంటి వాడు భక్తుల యొక్క రాత్పడికి తట్టుకోలేక భక్తుల యొక్క కోరికలు తీర్చుకోవటానికి కావలసినటువంటి శక్తి తనంతట తాను ఇచ్చుకోవటానికి ఇష్టపడక, లేక కాదు ఇష్టపడక, ఇంకా శరీరం వదిలేదలుచుకున్నాడు. కానీ అతను కనుక శరీరం వదిలేస్తే అతని తర్వాత వచ్చేటటువంటి వివేకానందుడికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడదు. కనుక ఆ గదాధరుడు యొక్క మిగిలిపోయినటువంటి పంచే కార్యక్రమం, పట్టాలు పంచుతూ ఉంటారు చూసారా, అలాగే ఆయన ఆధ్యాత్మిక శక్తి యొక్క పట్టాలు పంచేటటువంటి కార్యక్రమం కూడా నేనే వేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి మళ్ళా తిరిగి వస్తాడు. తమాషాగా ఉంటాయి గురువుల మధ్య ఉన్నటువంటి ఇంటర్నల్ లింక్స్. మరి ఈ లింక్ మీలో ఎంతమంది అయినా గుర్తించారా? మరి గుర్తించకపోతే సిద్ధి సాయి చరిత్ర మీరు చదవటం ఎందుకు? తేడాలే లేవు. రామకృష్ణ పరమహంస ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడో అక్కడ నుంచి సిద్ధి సాయి కంటిన్యూ చేశాడు. సిద్ధి సాయి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడో అక్కడ నుంచి సత్యసాయి కంటిన్యూ చేశాడు. గురు చరిత్రలో ఒక చరిత్రకి ఒక చరిత్రకి మధ్య తేడా లేదే. ఒకే కార్యక్రమాన్ని ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అందుకుంటూ పనిచేస్తూ ఉంటే, ఆయన శిష్యులు ఇంత పరమ మూర్ఖులుగా ప్రవర్తిస్తూ ఉంటే ఏమనుకుంటారో వాళ్ళు కాస్త ఆలోచించండి. అలాంటి పరిస్థితి కనీసం గురువుకి రానివ్వకుండా ఉంటే, అందరి కార్యక్రమాలు ఒకటే అని మనం కనుక తెలుసుకోగలిగితే ఏమవుతాం? అప్పుడు అరవిందో దగ్గరికి వస్తాం. 1911 పాండిచేరిలో తను తన పూణయోగ సాధన మొదలు పెడతాడు. 1911 శ్రీరామ శర్మ ఆచార్య జన్మ తీసుకుంటాడు. 1911 హిట్లర్ ఒక విశిష్టమైనటువంటి బల్లెం దగ్గర తన విశ్వయుద్ధానికి ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. అన్ని ఇంటర్లింక్డే, దాని గురించి చెప్పే టైం లేదు ఇప్పుడు, నాకు అవసరం లేదు. కానీ ఈ 1911 ఎంత ముఖ్యమైనటువంటి సంవత్సరమో, అదే సంవత్సరంలో పరమాణు రచన కూడా అర్థం చేసుకోవటం మొదలైంది సైంటిస్టులలో. ఇదంతా ఒకదానికి ఒకటి లింక్. అరవింద యొక్క పుణ్యయోగ సాధన మొదలు, శ్రీరామ శర్మచర్య ఆచార్యం యొక్క జననము, హిట్లర్ని చంపినటువంటి ఒక వ్యక్తి రుడోల్ఫ్ స్టీనర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తే ఉండి ఉండకపోతే ప్రపంచ చరిత్రలో ఈనాడు మనం అందరం కూడా హిట్లర్ ఇంకా బతికే ఉండి ఉండేవాడు ఈ కాలానికి. ఇంచేదంటే అతను అమృతత్వాన్ని పొందేశాడు అప్పటికే. అతని చేతుల్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదో మన దశ తెలీదు. రాముడే కాకుండా రామరావణ యుద్ధంలో రావణుడే గెలిచుంటే ఈనాడు ధనువులు అవి లేకుండా పరితరకాలు ఉన్నటువంటి రావణాసురుడికి కూడా అక్కడ పెట్టుకుంటూ మనం చప్పట్లు కొట్టుకునేవాళ్ళమేమో. అంచేత ఆ అరవిందో యొక్క సాధన సావిత్రిగా పరాకాష్ఠ చెందింది. గాయత్రి మంత్రం యొక్క ఒక స్వరూపము, ఆ గాయత్రి మంత్రం యొక్క సావిత్రి స్వరూపమే గాయత్రి స్వరూపముగా మార్చడానికి చేసే ప్రయత్నము శ్రీరామ శర్మ ఆచార్య చేశాడని మనం ఏం గుర్తించగలిగాము? అరవిందో చేసిన పనే శ్రీరామ శర్మ ఆచార్య చేస్తున్నాడు. తేడా ఏంటి? ఆయన సావిత్రిగా దాన్ని మలుచుకుంటే ఈయన గాయత్రిగా మలిచాడు. ఇంతకీ గాయత్రికి సావిత్రికి మలుపు ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైనా సావిత్రి అనేటటువంటి పుస్తకాన్ని తీసి చూస్తేగా ఎంత అద్భుతమైనటువంటి ఆ పుస్తకం. అరవిందుల వారి యొక్క మానసిక స్థితి ఎంత గొప్పది అంటే, భగవద్గీత మీద పొద్దున్న 5 ఉపన్యాసాలు రాసేవాడు, ఆర్యన్ సివిలైజేషన్ మీద మధ్యాహ్నానికి 5 ఉపన్యాసాలు రాసేవాడు టైప్ రైటర్ మీద టైప్ కొడుతూ. సాయంత్రం ఎవరో వచ్చి వేదాల గురించి మాకు అర్థం కావటం లేదండి, వేదాలు అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే వేదాల మీద ఒక పుస్తకం రాసేవాడు సాయంత్రానికి. అంత మేధావి. సావిత్రి అనేటటువంటి పుస్తకం రాయటానికి 49 సంవత్సరాలు తీసుకున్నాడు. రాశాడు మొదటి సంవత్సరం, నచ్చలే. మళ్లీ రాశాడు, నచ్చలే. మళ్లీ రాశాడు, నచ్చలే. అలా 49 సంవత్సరాల పాటు రాసిందే రాయటం, రాసిందే రాయటం, ఇక్కడ కామ సవరించటం, అక్కడ ఒక అక్షరాన్ని సవరించటం, ఆ విధంగా 49 సంవత్సరాల పాటు ఒక మహాయోగి రాసినటువంటి ఆ పుస్తకాన్ని చదవటానికి మీకు టైం దొరకటం లేదు, చూడాలని అనిపించటం లేదు. ఏమిటా కర్మ? కనీసం ఒక మ్యూజియంలో పెట్టుకుని చూసేనట్టయినా చూసుకోవచ్చు కదా. అమృతత్వాన్ని భూమి మీదకి దింపాను అని ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి, ప్రతి సంవత్సరము దాన్ని పాలిష్ చేస్తూ వస్తూ 49 సార్లు దాన్ని నిగారింపుకు తెచ్చి మానవ జాతికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అని ఆశతో అందిస్తే, సావిత్రి అనేటటువంటి బుక్ లో ఏం రాసిందో అవుడికి తెలియదు. తమాషా అది. మనం అందరము కూడా భారతీయులమే, సిగ్గుపడాలి భారతీయులు అని చెప్పుకోవటానికి. మనం అందరము సాధకులమే, ఇంకా ఎంత సిగ్గుపడాలో. ఒక్కసారి ఆ పుస్తకం తీసి ఏం చెప్పాడో చూడాలని అనిపించటంలే మీకు? సాధన యొక్క పరాకాష్ఠ, భారతీయులే కనుక సాధన చేస్తే ఏ స్థితికి వెళ్ళగలరు. ఎంత అద్భుతంగా అందులో సంఘటనలు రాస్తూ ఉంటాడు. ఫ్రెంచ్, ఫ్రాన్స్, జర్మనీ మధ్య హోరాహోరుగా యుద్ధం జరుగుతూ ఉంటున్నప్పుడు అప్పుడు కొన్ని పద్యాలు రాశాడు ఆయన సావిత్రిలో. ఆ పద్యాల వల్ల ఓడిపోవలసినటువంటి ఫ్రాన్స్ గెలిచింది అని ఎంతమందికి తెలుసో. అసలు ఎప్పుడైనా తీసి చూస్తేగా ఎంత అద్భుతమైనటువంటి మంత్రశక్తి, ఒక దేశాన్ని గెలిపించేటటువంటి మంత్రశక్తి ఆ సావిత్రి పుస్తకంలో ఉంది. దేశాలనే గెలిపించింది అది, మస్సోలిని చంపించింది, హిట్లర్ని చంపించింది. జపాన్ దేశంలో వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత గుర్తు తెలియనటువంటి ఒక అతి పిచ్చి వ్యాధి ముదిరింది. తెలియదు ఆ వ్యాధి ఏంటో ఎవరికి, డాక్టర్లకు అంతుబట్టలేదు. సావిత్రిలో రాస్తున్నప్పుడు మదర్ చెప్పింది అరవిందోకి ఇలాంటి పరిస్థితి ఉంది అక్కడని. ఆ సావిత్రి సాధనలోనే ఆయన రెండు శ్లోకాలు కాదు రెండు స్టాన్జాస్ రాశాడు. ఆయన జపాన్లో ఆ వ్యాధి ఎగిరిపోయింది. ఉన్నాయమంతా కూడా చదవము మనం, ఉత్తినే పెట్టాం అనుకుంటాం. ఇంకా చాలామంది నన్ను అడుగుతారు కదా, ఇంకో గురువుకి ఎందుకు పెట్టలేదండి, అక్కడ క్రైస్తవుని ఎందుకు పెట్టలేదండి. అసలు ఎందుకు పెట్టానో తెలిస్తే కదా మీకు ఆ గురువుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, ఆ గురు చరిత్రని మీరు చదివితే అసలు ఈ పిచ్చి ప్రశ్నలు వేయలేరు మీరు. సావిత్రి నుంచి గాయత్రి వరకు వచ్చినటువంటి శ్రీరామ శర్మ ఆచార్య ప్రయత్నాలు. 23 నవంబర్ 1926 నాడు కృష్ణ చేతనత్వము దిగింది అని చాలా గొప్పగా చెప్పుకుంటాడు అరవిందో. సిద్ధి డే అని చెప్పుకుంటాడు దాన్ని. ఆ రోజు ఎవరు పుట్టినరోజో మీకు తెలిసే ఉంటుంది, సత్యసాయి పుట్టినరోజు. ఆ రోజు రాత్రి పుట్టాడు సత్యసాయి. ఆ రోజే అరవిందో చెప్పాడు కృష్ణా చేతనత్వం భూమి మీద దిగింది అని. ఒకదానితో ఒకటి లింక్ మనం పెట్టుకోగలిగితే కదా. మరి శ్రీరామ శర్మ ఆచార్య ఏం చేశాడు, విశ్వకుండలిని జాగరణ. మీ కుండలిని జాగరణ చేయటానికే మీరు అవస్థ పడుతూ ఉంటారు అమ్మో కుండలిని జాగరణ అని. ఒక వ్యక్తిది కాదు, 800 కోట్ల భారతీయులది కాదు, ప్రపంచంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో మీకు తెలియదు. ఐడియా ఉందా ఎన్ని గ్రహాలు ఉన్నాయో, ఎన్ని సౌర కుటుంబాలు ఉన్నాయో? ఈ సౌర కుటుంబాల యొక్క కుండలిని మొత్తము లేపేసినటువంటి మహావ్యక్తి. ఆ మహావ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏం అడుగుతాం, మాకు తలనొప్పి ఉంది, తలనొప్పి తీసేయండి, ఏం అనేది మనం ఇచ్చేత. ఆ గురు చరిత్రలు జాగ్రత్తగా చదువుకోండి, ఆ గురు చరిత్రల యొక్క మహిమని మీరు తెలుసుకోండి. ఆశామాషిగా చదవకుండా ఆ గురువుకి సమర్పణ అయిపోయి చదువుకోండి. మీలో ఎంతమంది వివేకానందులు బయటికి వస్తారు మీకే తెలీదు, మీ యొక్క సామర్థ్యం. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అని ఉంటాడు వివేకానంద. మీరు కూడా ఆ స్థాయికి ఎదగలరు నిర్ణయం తీసుకుంటే. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఆ దారిలో కనుక వెళ్లేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురు వచ్చినా భౌతిక జగత్తుతో మాకు సంబంధం లేదు. తింటే తింటాం, తినకపోతే తినాం, బతుకుతే బతుకుతాం, బతకపోతే బతకం, చస్తే చస్తాం, మాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఈ భారతీయ సంస్కృతి యొక్క అంతాన్ని ఇటు అటు కాచి వడబోసేస్తాం ఈ జీవితంలో అనే దమ్మున్నంత వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ నా ఆహ్వానమే. కానీ అందువల్ల మీ బాధలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా చెప్పుకోండి, ఉత్తరాలు రాయండి. మీ బాధను తీర్చటానికే గురువులు అక్కడ ఉన్నారు, తల్లిదండ్రులు కాదంటానికి నేనెవరిని. కానీ నాకు కూడా ఒక బాధ్యత అప్పగించారు. ఏంటి అంటే నేను నవ్వుతూ ఉండేవాడిని గురువుగారిని చూసి, మాస్టర్ మీకు ఎన్నుకోవటం రాదు, మీకు చేత రాదు, నేను చేసి చూపిస్తానని. 1000 మంది వివేకానందులే కదా మీరు కావాలంటున్నారు, నేను 100,000 మంది నింపిస్తాను నేను మీకు. మీకు చేత కాలేదు చెప్పటం అంతేను, స్పష్టంగా మీరు చెప్పేసి ఉంటే ఇదయ్యా కావాలి నాకు, మీ ప్రాణాలు ఇచ్చేయండి అని మీరు డైరెక్ట్గా అడిగేయండి, ఇవ్వగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు అది అడగకుండా వాళ్ళని ఇండైరెక్ట్గా ఎందుకు అడుగుతారు, మీ బాధలు నాకొద్దు, మీరు ఎలా జీవిస్తారో నాకొద్దు, మీ కుటుంబ విషయాలు నాకొద్దు, నేను మిమ్మల్ని వివేకానందులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటున్నాను. అంతే మన సంబంధం, అంతే మన రిజిస్ట్రేషన్. ఆ విధంగా రిజిస్టర్ చేసుకునేటటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు కేవలము మీ పంచప్రాణాలను ఇచ్చేయగలిగేవాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు రాత్రి ఉంటే రేపు పొద్దున్న నన్ను కలవండి, ఏం చేద్దామో ఆలోచిద్దాం. కానీ ఇదంతా ఉంటో మీరు కష్టపడమని నేనేం చెప్పటం లేదు. మీ బాధలు బాధలు చెప్పుకుంటూనే ఉండండి. కర్మవశాత్తు నేను చేయగలిగినంత, గురువును చేయగలిగినంత ఖచ్చితంగా మీ బాధలు ఖచ్చితంగా తీరుతాయి. గురువు దయార్థ హృదయుడు కదా. అతని ముందు ఉన్నవాళ్ళు బాధపడుతూ ఉంటే అతను చూడలేడు. కానీ ఆ బాధలు అలా వస్తూనే ఉంటాయి తరంగాల్లాగా. ఆ బాధలకి అంత ఎక్కడుంది? కూతురు పెళ్లి తర్వాత మనవడు పెళ్లి, మనవడు పెళ్లి తర్వాత మునిమనవరాలు పెళ్లి, మునిమనవరాలు పెళ్లి తర్వాత ఇంకా అలా వస్తూనే ఉంటుంది. ఎక్కడో అక్కడ దానికి మీరు ఫుల్ స్టాప్ పెట్టేసుకోవటానికి ఎప్పుడో అనుకోకుండా ఆ బాధ్యత అంతా కూడా గురువుల మీద పడేసి దాని గురించి మేము ఏ విధంగానూ బాధపడకుండా. మీరేదో చెప్తున్నారు కదా, ఈ సావిత్రి అని, విషకుండని, జాగరణ అని, దాని గురించి మేము చదువుకోవాలనుంది, మాకు నేర్చుకోవాలనుంది. కేవలము దాని గురించే మేము మాట్లాడతాం, దాని గురించే మీతో మాట్లాడతాం అనేవాళ్లు ఎప్పుడు అర్ధరాత్రైనా నా దగ్గరికి వచ్చేయచ్చు, ఇవాళ కూడా వచ్చేయచ్చు. ఆ మూడ్ లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే రాత్రి 9 గంటలకి సివివి ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను ఎక్కడికి అక్కడికి వచ్చేయండి. ఆ గురువుని యొక్క అనుగ్రహము మీ మీద సర్వదా వర్షించాలని. భారతదేశంలో పుట్టినటువంటి మనము ఆ గురువుల యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతూ ఉండాలని కోరుకుంటూ మీరు ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.